ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ, ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ, ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ. ನಾರಾಯಣ ನಾರಾಯಣ ನಾರಾಯಣ. ಗರುತ್ಮಂತುಡು ಸಮಸ್ತ ಲೋಕಾಲು ತಿರುಗಿ అందులో ప్రత్యేకంగా భూలోకానికి వచ్చి ఈ భూలోకంలో ఉన్న మానవులు పొందుతున్న అనేక అనేక దుఃఖాలు చూచి, అందులో ముఖ్యంగా మరణకాలంలో జీవులను కర్మకాండ కోసం తీసుకువెడుతున్న విధానాన్ని చూచి, కర్మకాండలలో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకుని ఆశ్చర్యపోయి, ఒక్క యమలోకం మాత్రం ఆయన చూడలేదు గనకే ఈ యమలోక ప్రక్రియ ఏమిటో తెలుసుకోవాలి అనే కుతూహలం కలిగి విష్ణువుని ప్రశ్నించిన విషయాలు నిన్న మీకు చెప్పాను. అప్పుడు భగవంతుడు వాసుదేవుడు అవ్యాజ కరుణామూర్తి గనక ప్రేమతోటి వత్స అని సంబోధించాడు. గరుత్మంతుణ్ణి వత్స అన్నాడు. ఎంతో ప్రేమ ఉన్నప్పుడు పిల్లల్ని మనం వత్స అంటే బాబు అని పిలుస్తాం అన్నమాట, నాయన అంటాం. అందులో సంస్కృతంలో ఈ వత్స పరమ ఆప్యాయతకి పెట్టింది పేరు. గరుత్మంతుడు అంటే ఆయనకి ఎంతో ఇష్టం అండి. అందుకే మీకు భగవద్గీతలో వైనతేయశ్చ పక్షిణాం అన్నాడు. నేను పక్షులలో గరుత్మంతుడినే అన్నాడు ఆయన. మీకు వీరుంటే ఈసారి భగవద్గీతలు వినండి. మొత్తం 18 అధ్యాయాలు పూర్తిగా నేను చదివి మీ అందరి కోసం యూట్యూబ్లో మన భక్తుల చేత పెట్టించాం. అందులో ప్రహ్లాదశ్చాపి దైత్యానాం, రాక్షసులలో ప్రహ్లాదుణ్ణి నేనే, వైనతేయశ్చ పక్షిణాం పక్షులలో గరుత్మంతుణ్ణి, అశ్వత్థ సర్వవృక్షాణం వృక్షాలలో అశ్వత్థ వృక్షం నేనే, రావి చెట్టుని నేనే అని ఈ విధంగా ఏ ఏ ప్రాణులలో తానెవరో చెప్పాడు ఆయన. అందువల్ల గరుత్మంతుడికి భగవంతుడికి పెద్ద తేడా, ఆయనే తన శక్తితో మరొక రూపం ధరించాడు. అందువల్లే ప్రేమతో ఏమన్నాడు, నాయన చాలా అత్యద్భుతమైన ప్రశ్న వేశావు, ఇవన్నీ యమలోకానికి సంబంధించినవి, నువ్వు అడిగినట్టే అసలు ఈ ప్రేతకాండ ఏమిటి, ధర్మం ఏమిటి, మానవ శరీరం ఏమిటి, ఎందుకు వచ్చింది, ఎలా విడిచిపెడతారు, ఈ విశేషాలన్నీ అందజేస్తున్నాను వీరు. ఒకప్పుడు మానవులకి హితం కోరుకుని నేను యముడు అని ఒక మహానుభావుని సృష్టించాను. పేరుగా ఆయన బ్రహ్మసృష్టి అయినప్పటికీ యమధర్మరాజు నా అంశతో జన్మించాడు. ఆయనకి యమలోకము అనే పేరుతో ఒక లోకాన్ని సృష్టించి ఇచ్చి దానికి ఆయనని అధిపతిని చేశాను. సూర్యభగవానుడికి సంన్యాదేవికి పుట్టిన రెండవ కుమారుడు వైవస్వతుడు. సూర్యుణ్ణి వివస్వాన్ అంటారు. వివస్వాన్ అనగా సూర్యభగవానుడు. ఆయనకి మొదటి భార్య సంజ్ఞాదేవి. ఈ సంజ్ఞాదేవికి వైవస్వత మనువు మొదటి కొడుకు, రెండవ కొడుకు యమధర్మరాజు. ఆ తరువాత మళ్ళీ ఒక కూతురు పుట్టింది, ఆవిడే యమునా నది. ఇవాళ నదిగా మనం ప్రభావిస్తున్న యమున ఆయనకు ఒక కూతురు అన్నమాట. ఈ విధంగా వైవస్వత మనువు, యమధర్మరాజు, యమునా నది, వీళ్ళు జన్మించాక గుర్రం రూపంలో ఉన్నటువంటి సంజ్ఞాదేవికి అశ్విని దేవతలు జన్మించారు. మనం ప్రస్తుతం యముడి గురించి చెప్పుకుంటాం కనుక మిగతా కథంతా అక్కర్లా. ఈ యమధర్మరాజు మహాతపస్సు చేశాడు, వారణాసికి వెళ్ళాడు, విశ్వేశ్వరుణ్ణి పూజించాడు, తన పేరు మీదుగా ధర్మరాజేశ్వర లింగం అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగ ప్రతిష్ఠకు మెచ్చుకున్న విశ్వనాథుడు ఆయనని యమలోకానికి అధిపతిని చేశాడు. ఆ యమలోకం విష్ణు యొక్క సంకల్ప సృష్టి. సృష్టి అంతా బ్రహ్మజేత విష్ణు చేయిస్తాడు, కానీ వెనకుండి నడిపించేదంతా విష్ణువే. కాబట్టి విష్ణు యొక్క సంకల్పంతో బ్రహ్మగారి యొక్క బుర్రలో లోకాలను పుట్టించాలనే కోరిక కలుగుతుంది. ఆ కోరిక వల్ల లోకాలు ఆవిర్భవిస్తాయి, ప్రాణులు ఆవిర్భవిస్తారు. అంటే పైకి బ్రహ్మ కనపడతాడు, కానీ ఆ బ్రహ్మని నడిపించే మహాశక్తి అంతా శ్రీమన్నారాయణుడు. ఆయన శక్తి వల్లే యమలోకం ఏర్పడింది. అది మన భూలోకంలో ఉన్న వాళ్ళకి దక్షిణం దిక్కులో ఉంటుంది. దక్షిణం చేసి అలా ప్రయాణం చేసి ఊర్ధ్వ మార్గానికి వెడితే అక్కడ ఉంటుంది. మహాభయంకర మార్గం ఆ యమ మార్గం అంటే, చాలా దూరం అది. ఈ భూలోకంలో ఎవడన్నా చచ్చిపోయాక యమలోకానికి వెళ్ళడానికి కనీసం 10 రోజులు పడుతుందిట. అందుకే ఈ 10 రోజులు మనం ఇక్కడ కర్మకాండని చేస్తాం. పుణ్యాత్ములకి నేను చెప్పేది, పాపాత్ములకి భూలోక కాలమానం ప్రకారం యమలోకానికి వెళ్ళడానికి 1 సంవత్సరం పడుతుంది. భూలోకంలో ఒక వ్యక్తి చచ్చిపోయాడు, వీడి యముడి దగ్గరికి వెంటనే వెళ్ళడు. సక్రమంగా వాడి కార్యక్రమాలు జరిగితే, అంటే ప్రేత కార్యక్రమాలు సక్రమంగా సాగితే భూలోక కాలమానం ప్రకారంగా 1 సంవత్సర కాలం పడుతుంది. మళ్ళీ సంవత్సరం అంటే ఏదో 2020 నుంచి 2021 అని కాదు అక్కడ లెక్క. మనకి ఫిబ్రవరి 23 తారీఖు నుంచి 2020 ఫిబ్రవరి 23 నుంచి మళ్ళీ 2021 ఫిబ్రవరి 23 ఈ డేట్లు కాకుండా శార్వరినామ సంవత్సరంలో ఎవడన్నా వెళ్ళిపోతే ఈ శార్వరినామ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వరకు లెక్క. ఎవడన్నా 1 సంవత్సర కాలం, ఉదాహరణకి ప్రభవ అనే 1 సంవత్సరంలో ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో దశమి నాడు పోయాడు అనుకుందాం ఒక ఆయన. మళ్ళీ విభవనామ సంవత్సరంలో ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో ఆ దశమి వచ్చే వరకు 1 ఏడాది లెక్క అన్నమాట. ఈ ఏడాది కాలం దారిలో నడుస్తూనే ఉంటాడు ఈ జీవుడు. యమకింకరులు వాడిని పట్టుకుపోతూనే ఉంటారు. అలా వెళ్ళి 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 1 సంవత్సరం తర్వాత అప్పుడు యమధర్మరాజు గారు దర్శనం చేస్తాడు. అందువల్ల మనం ఏం చేయాలన్నమాట, ఇప్పుడు ప్రయాణ సమయంలో 1 ఏడాది పాటు భోజనం కావాలిగా. మరి ఇవాళ రైల్లో ఒక ఆయన ఢిల్లీకి బయలుదేరాడు, ఏలూరులో ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కాడు, లేదా సికింద్రాబాద్ స్టేషన్లో ఏదో ఒక ఎక్స్ప్రెస్ ఎక్కాడు, ఏలింక్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. అక్కడికి వెళ్ళడానికి కనీసం 30 గంటలు 36 గంటలు 26 గంటలు పడుతుంది. 26 గంటలు రైల్లో ప్రయాణం చేసే వ్యక్తి అయితే డబ్బులు పెట్టి ఆహారమైనా కొనుక్కుంటున్నాడు, లేదా తనతో పాటు రాత్రికి తినడానికి దద్దోజనమో పెసరట్టు ఉప్మాయో టిఫినో పట్టుకెడుతున్నాడు, లేదా ఆహార వ్యవస్థ, పడుకోవడానికి వ్యవస్థ, దిగిన తర్వాత అక్కడ మళ్ళీ ఉండడానికి కావలసినవి అన్నీ మూటగట్టి మనతో పాటుగా ప్రయాణంలో పట్టుకెడుతున్నాం. అలాగే భూలోకం నుంచి యమలోకానికి వెళ్ళేటటువంటి వాడు, ఏది మరణించాక వెళ్ళేటటువంటి వాడు, ఈ 1 సంవత్సర కాల ప్రయాణానికి కావలసిన ఆహారం తనతో పట్టుకెళ్ళాలి. 1 సంవత్సరం అయిన తర్వాత యమలోకంలో కూడా వాడికి ఆహారం లభించాలి. ఆ లభించడానికే ఈ భూలోకంలో మానవుల కోసం కొన్ని కర్మకాండలు ఏర్పాటు చేశాం అని మొదలుపెట్టి ఇక్కడి నుంచి చెప్పాడండి శ్రీమన్నారాయణుడు. జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే కథ అయితే గుర్తుండిపోతుంది, కానీ ఇవి విశేషాలు, ఒక మనిషి జీవితానికి సంబంధించినవి, మరణానంతరానికి సంబంధించినవి. ముందు ఏమన్నాడు, మానవుడికి సులభముగా యమ మార్గంలో ఆహారం లభించే అవకాశం పుత్రులు ఇస్తారు. అందుకే పుత్రాత్, పుత్రుని వలన లోకాన్, లోకములను జయతి, జయిస్తాడు అని వేదం ఒక మంత్రం చెప్పింది. పుత్రాత్ లోకాన్ జయతి, కొడుకుల వలన సద్గతులు పొందుతాడు. ఇక్కడ లోకాన్ జయతి అంటే అన్ని లోకాలని కర్రబెట్టి జయిస్తాడు, కత్తిపెట్టి జయిస్తాడని కాదు, పుత్రుని వల్ల సద్గతులు పొందుతాడు. కారణం ఏమిటి, ఒక వ్యక్తి చచ్చి చావగానే ఆ వ్యక్తి యొక్క కుమారుడు ఈ శవాన్ని కాసేపు భుజం మీద మోస్తాడు, మోసిన తర్వాత శ్మశానానికి తీసుకెడతాడు, తీసుకెళ్ళి వీడికి దహన సంస్కారాలు చేస్తాడు, ఆ తదనంతరం 10 రోజుల పాటు చేయవలసిన క్రియలన్నీ చేస్తాడు. ప్రతీ నెల వచ్చేటటువంటి కార్యక్రమం పిండ ప్రదానం మాసికము అనే పేరుతో నిర్వహిస్తాడు. 1 సంవత్సర కాలం పాటు ఇలా 12 మాసికాలు, మధ్యలో ఈ ఓన మాసికాలు పెట్టిన తర్వాత సంవత్సరీకం అనే పేరుతో 3 రోజులు కార్యక్రమం నిర్వహిస్తాడు. సంవత్సరీకం కార్యక్రమాలు అయిపోయాక ప్రతి సంవత్సరం తాను బతుకున్నంతకాలం సంవత్సరానికి ఒకరోజు తండ్రి ఏ తిథిని చచ్చిపోయాడో ఆ తిథి నాడు పిండ ప్రదానం చేస్తాడు. దానికి తత్ దినము, తద్దినము అని పేరు. తత్ ఆ దినము రోజు. ఏ రోజు అంటే ఏ రోజు చచ్చిపోయాడో ఆ తిథిని తద్దినము అంటారు. నిజానికి తద్దినం అంటే తప్పుడు అర్థం కాదు, తద్దినం అంటే ఆ రోజు. కానీ ఇప్పుడు కలియుగంలో తద్దినం అనే పదం వాడాలంటే భయం వేస్తుంది. తద్దినం అంటే ఇక కేవలం ఇక పిండ ప్రధాన కార్యక్రమం తప్ప ఇంకోటి లేదు. నిజానికి యద్దినం అంటే ఏ రోజు శుభప్రదమో తద్దినం, అది మంచి దినం అని కూడా మన పెద్దలు చెప్పారు. అందుకే మహాభారతం వంటి వాటిలో ఈ శ్రీకృష్ణుడు పుట్టినటువంటి తద్దినమున అంటాడు, అంటే కృష్ణ పరమాత్మ యొక్క పుట్టిన తిథి నాడు అంటాడు. కానీ ఇప్పుడు క్రమక్రమంగా మన నోట్లో పడిపోయి తద్దినం అనే పదానికి అర్థం మారిపోవడం వల్ల ఇప్పుడు ఆ పదమే మనం వాడడం లేదనమాట. కానీ దానికి తద్దినం అంటే వాడు ఏ తిథి నాడు మరణించాడో ఆ తిథి. ఈ తద్దినాలు అవి పెట్టడం వల్ల, మాసికములు పెట్టుట వలన, సక్రమముగా దహన సంస్కారాలు చేయడం వలన, మరణించిన తరువాత నుంచి 10 రోజుల పాటు చేయవలసిన కర్మలు చేయడం వలన ఈ చచ్చినటువంటి వాడి యొక్క ఆత్మకి శుభములు చేకూరుతాయి. అతడు చేసిన కొన్ని పాపములు నశిస్తాయి. అన్ని పాపములు ఇతడు చేసిన క్రియల వల్ల నశించకపోవచ్చు, కానీ కొన్నైనా నశిస్తాయి. అప్పుడు వాడు యమమార్గంలో సుఖంగా ప్రయాణిస్తాడు. అందువల్ల ఇన్ని రకాలుగా తండ్రికి సరి అయిన మార్గము మంచి గతి అందిస్తున్నాడు గనుక కుమారుడు ఉండి తీరాలి అన్నారు. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం, పుత్రులు ఉంటే కొంతవరకు తండ్రి చాలా బాగుపడతాడని చెప్పారు. అసలు మాకు పెళ్ళే కాలేదండి అన్న బ్రహ్మచారి ఒక ఆయన ఉన్నాడు. లేదా పెళ్ళయింది కానీ యావత్ జీవితం సంతానం లేకుండా ఉన్నవాళ్ళు కొందరున్నారు. ఇప్పుడు ఈ సంతానము లేని వాళ్ళ సంగతి ఏమిటి? సంతానము లేకపోతే మోక్షం లేదని మాత్రం గరుడ పురాణం చెప్పరా? పుత్రులు కూడా కొన్ని లాభాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నానండి, నాకు మంచి శిష్యుడు దొరికితే నాకు ప్రయాణంలో కాస్త సాయం చేస్తాడు. శిష్యుడు దొరకకపోతే నా ప్రయాణం ఏర్పాట్లు అయిపోతాయి, ఏం ఆగవు. నేను పుట్టకపోతే ఈ దేశం అయిపోతుంది అన్నట్టు అరగడికి వాడు, వాడు పుట్టకపోతే దేశానికి ఏమీ నష్టం లేదు. అయ్యి బాబోయ్ మా గురువు గారు లేకపోతే మేము ఉండలేమని ఎంతోమంది తమ గురువుల గురించి అన్నారు. ఆ గురువు గారు వెళ్ళిపోయినా వీళ్ళు మొత్తం ఇంట్లో కూర్చొని పుడుకులు వేసుకుని తింటూనే ఉన్నారు. ఏమీ ఆగదు లోకం. ఇప్పుడు గురువుగారు మీరంటే ఎంత అభిమానం, మీరు లేకపోతే మేము ఉండలేము అని ఆ మధ్య నేను వైకుంఠానికి వెళ్ళిపోతానంటే 2 మంది మెసేజ్లు పెట్టారు. నిజంగా నేను వైకుంఠానికి వెళ్ళిపోతే వీళ్ళు ఎవరన్నా భోజనం మానేస్తారా? ఏమి మానరు. శుభ్రంగా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళ ఆస్తులు వాళ్ళే సంపాదించుకుంటారు. కాకపోతే గురువుగారి మీద ఉన్న ప్రేమ వల్ల 2-3 రోజులు ఏడవచ్చు, కొంతమంది ఏడాది ఏడవచ్చు, కొంతమంది అవజీవితం దుఃఖించవచ్చు భక్తి ఉంటే. లేకపోతే కొంతమంది ఆ గురువుగారు అలాగే అంటారు, ఆయన పోతే మాత్రం మనకు వచ్చే నష్టం ఏమిటి అనుకుంటారు. కాబట్టి ఈ సృష్టిలో ఎవరి కోసం ఎవరు ఆగరు. అలాగే ఒకరు లేకపోతే ఒక పని ఆగదు. పుత్రులు ఉండడం వల్ల దహన సంస్కారాదులు బాగా జరుగుతాయి కనుక అప్పుడు ఆ తండ్రికి ఊర్ధ్వక్రియలు కొంచెం సుఖంగా ఉంటాయి. ఆ ఊర్ధ్వక్రియల వల్ల ప్రయాణం బాగుంటుంది, కొన్ని నరకాలు తగ్గుతాయి. మరి పుత్రులు లేని వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి గంగా నదిలో నిరంతరం స్నానం చేసి గంగని కీర్తించడం, చచ్చేటప్పుడు నోట్లో గంగ పోయటం, ఇది ఒక ఉత్తమ గతి. గాయత్రి నిరంతరం గాయత్రి జపం చేయండి, మీకు నరకం వస్తే ఒట్టు. గాయత్రి జపము చెయ్యక మనుష్యులు భ్రష్టులు అవుతున్నారు. ఇవాడ గీత భగవద్గీత నిరంతరం గానం చేయండి, ఈగవాడు నరకములు కడడు. సరైన భక్తితో చెయ్యాలి. మళ్ళీ అబ్బో ఈ మధ్యన ఎవడికి వాడే నేనే గీత నేనే గోవిందుడు, అది గీత గోవిందుడు అని కూడా పెట్టుకోవచ్చు కాక. అలా పెట్టుకున్నంత మాత్రం వాడు గీత కాదు, రాత కాదు, వాడు గోవిందుడు కాడు. ఎంత నిష్ట, ఎంత భక్తి కలిగి ఉండాలండి గోవిందుడు మీద. గంగా, గాయత్రి, గీత, 4వది గోవు. ఆవుని భక్తితో నిరంతరం పూజించి ఆవుకి చెయ్యవలసిన సేవలు చేసిన వాడు కూడా నరకమునకు వెళ్ళే మార్గంలో సుఖ ప్రయాణం చేస్తాడు. 5వది గోవిందుడు. గోవింద గోవింద అనండి. అందుకే శంకరాచార్యులు వారు భజ గోవిందం అన్నారు. ఆయన వేళాకోళంగా సరదాగా రాసిన కీర్తన కాదది, గోవింద నామస్మరణం చేసినటువంటి వాడు. అందున అంత్యకాలములో గోవింద నామస్మరణము చేసిన వాడు మాట వరసకి కూడా యమభయం పొందడు. పంచ గకారములు అంటారు వీటిని. ఈ 5 గకారములను నిరంతరం సేవిస్తే ఆ వ్యక్తి అద్భుతమైనటువంటి శుభ లోకాలను పొందగలుగుతాడు. అయితే ఏం చేసినా నిష్ఠతో చేయాలని చాలాసార్లు చెప్పాను మీకు. ఇవన్నీ ఒక పక్కన పెట్టండి, ఒక అపూర్వమైన మార్గం మన పురాణాలు చెప్పాయి, అదే భాగవత సప్తాహం. తాను బ్రతికి ఉండగా చేసుకుంటే ఆ వ్యక్తి అదృష్టవంతుడవుతాడు. పోని ఆయన బ్రతికుండగా భాగవత సప్తాహం చేయించుకోకపోయినా చచ్చిపోయిన తరువాత అతని పేరు మీద ఏడాది లోపు చేస్తే తొందరగా వైకుంఠానికో లేక ఉత్తమ గతులకో వెడతాడు. ఎప్పుడో 50 ఏళ్ల తర్వాత చచ్చిన 50 ఏళ్ల తర్వాత చేస్తే ఈ 50 ఏళ్ళు పాప నరకంలో ఉండాలి కదండి. అందుకని ఆలస్యంగా చేసినా ఫలితం అందుతుంది, కానీ ఏడాది లోపు చేస్తే లాభం ఏమిటో తెలుసా? ఒక మనిషి మరణించాక యమలోకానికి వెళ్ళడానికి 1 ఏడాది పడుతుందని మీకు చెప్పాను. ఈ 1 ఏడాదిలోపు ఆ మరణించిన వ్యక్తి పేరు మీదుగా భాగవత సప్తాహం చేసినట్టయితే యమమార్గ ప్రయాణం సుఖంగా ఉంటుంది. యముడి దగ్గరికి వెళ్ళగానే యముడు గౌరవించి మెడలో దండ వేసి, నాయన నీ పేరు మీదుగా మీ అబ్బాయిలు భాగవత సప్తాహం చేయించారు. ఇదో పద్మాగర్ గారు ప్రణవపీఠంలో 8వ తారీఖు నాడు నుంచి చేస్తున్నటువంటి భాగవత సప్తాహంలో నీ పేరు మీదుగా గోత్రనామాల మీదుగా జరిగిందిరా కార్యక్రమం, నీ కోసం ఫలం ధారపోశారు, అందువల్ల నువ్వు నా లోకంలో శిక్షలు అనుభవించొద్దు నాయన అని బంగారం లాంటి మంచి దండ పట్టుకొస్తాడు. ఆ దండ సువాసనతో కూడి ఉంటుందట, బంగారు పువ్వులకు కూడా సువాసన యమలోకంలో ఉంటుంది. అటువంటి దండ వేసి గౌరవంగా పట్టుకెళ్ళి వారి వారి అదృష్టాన్ని బట్టి వైకుంఠానికో బ్రహ్మలోకానికో కైలాసానికో స్వర్గానికో కనీసం పంపుతాడు. అందరినీ వైకుంఠానికి పంపలేకపోయినా, ఎందుకంటే ఆ ఫలితం పొందేవాడికి కూడా కొన్ని యోగాలు ఉండాలి. మహాపాతకములు భూలోకంలో ఉండగా చేశాడు అనుకుందా ఎవరన్నా, అలాంటి వాడికి భాగవతం ధారపోస్తే వాడు వైకుంఠానికి వెళ్ళాడు కానీ నరకం నుంచి విముక్తి పొంది స్వర్గానికి వెళతాడు. అందుకే భూలోకంలో కొంత మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. పరమ పాపాలు కిరాతకప్పులు చేశాక వాడి పేరు మీదుగా భాగవతం నేను చేసి వాడికి ధారపోస్తే వాడు హఠాత్తుగా వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అందుకని వైకుంఠానికి వెళ్ళకపోవచ్చు కానీ నరక బాధలు పొందడు, ఖచ్చితంగా స్వర్గం పొందుతాడు. ఆ తర్వాత అక్కడ కొంతకాలం ఉన్నాక భూలోకంలో ఉత్తమ జన్మెత్తుతాడు. ఉత్తమ జన్మెత్తిన తర్వాత ఏం చేస్తాడు? ఈసారి తాను భాగవతుడు అవుతాడు, భాగవతోత్తముడు అవుతాడు, ఈ జన్మలో ముక్తి పొందుతాడు. కనీసం 2-3 జన్మల తర్వాత అయినా ముక్తి పొందుతాడు. లాభమేగా ఇది కూడా మరి. అతి క్రూర కఠోర యమకింకర బాధలు పొందకుండా ఉత్తమ లోకాలు పొంది మళ్ళీ ఉత్తమ జన్మ ఎత్తి ముక్తి పొందడం మహాయోగం. అందుకని భాగవతం ఉత్తమమైన మార్గము అన్నారు. మానవుడు మరణించాక ముక్తి పొందడానికి సులభోపాయం భాగవతము సప్తాహ దీక్షతో పారాయణము చేయించుకొనుట లేక చేయుట, ఇవన్నీ చెయ్యాలి. ఇక కొడుకు తప్పనిసరిగా శ్మశానానికి వెళ్ళేటప్పుడు చనిపోయిన వాడి భుజం మీద మోసి తీరాలి. నిప్పు పట్టుకోవడానికి ఒక్క కొడుకు ఉన్నాడు అనుకుందాం. ఒక్కొక్కసారి పూర్వకాలం ఏంటంటే 4-5 కొడుకులు ఉండేవాళ్ళండి. మా నాన్నగారి కంటే 6 కొడుకులు. కాబట్టి ఏమైంది, అన్నయ్య గారు నిప్పు పట్టుకుంటే మేము మిగతా 5 అన్నదమ్ములు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భుజాలు మార్చుకుంటూ మోసాను చక్కగా. మా అమ్మగారికి 6 ఉన్నాం కనుక హాయిగా మోయగలిగాం. కానీ 6 కొడుకులు వాడు ఎక్కడ ఉన్నారు? ఒక్కడు అసలు ఉన్నారు అన్నట్టుగా ఉన్నారు, ఆ ఒకడు లేడు. కనీసం ఒక్కడన్నా ఉంటే వాడు మధ్యలో నిప్పున్న దాన్ని ఎవరో ఒక బంధువుల చేతికిచ్చి కాసేపైనా భుజం మీద పాడిని పెట్టుకుని మొయ్యాలి. ఎంతో కొంత మొయ్యవలసిందే. ఇవాళ వాహనాల్లో పట్టుకుపోతున్నారు, వాహనాల్లో పట్టుకుపోయి 5 కూడా మొయ్యకపోతే కుమారుడు శవమును ఆ తల్లిదండ్రులకి శుభ ఫలితములు ఉండవు. కాబట్టి మోసి తీరాలి అని గరుడ పురాణం చెబుతున్నది. అలా మోస్తారు. మోసినప్పుడు తండ్రికి ఆత్మకి కొన్ని సుఖాలు కలుగుతాయి. అందులో ముఖ్యంగా యమలోకానికి వెళ్ళేటప్పుడు కొన్ని కుక్కలు కలుస్తాయట. ఆ సారమయ్యముల యొక్క కాటు నుంచి కొడుకులు మోస్తే అతనికి విముక్తి కలుగుతుంది. అందుకని పాడని కొడుకు మొయ్యాలి. ఎందుకంటే కొంతమంది కొడుకులు పుడతారు నాకు తెలియక అడుగుతున్నాను, చాలా బాధ అనిపిస్తున్నాను వాటి వాళ్ళ గురించి తెలుసుకుంటే. తండ్రి కర్మకాటకి మేము రాను డబ్బులు ఇస్తాను చేయమంటారు. పాప అప్పుడు ఆ తండ్రిని ఎవరో పట్టుకుపోయి దహనం చేస్తూ ఉంటే వాడు యాతన శరీరంలో ప్రవేశించి యమలోక మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే అక్కడ కొన్ని రకాల కుక్కలు భయంకరంగా ఉన్న వచ్చి వాడిని కొరికి కొరికి చీలుస్తూ ఉంటాయట. అప్పుడు వాడు మహాబాధపడి మంచి కుమారుడిని కనలేకపోయాను, భూలోకంలో నేను ఏదో మహాపాపం చేశాను, అందుకే భగవంతుడు నాకు ఈ శిక్ష వేశాడని అప్పుడు ఏడుస్తాడు. అందుకే కమ్యూనిస్టుల్ని నాస్తికుల్ని కనకండి, వాళ్ళ వల్ల మనకి ఏ ఉపయోగం లేదు. ఆ దౌర్భాగ్యులు కనడం వల్ల నరకంలో మనం నానా యాత్ర పడతాం, నరక మార్గంలో కుక్కల కాట్లు తిని యాత్ర పడతాం. ఇక మృతదేహమును దహనమే చేసి తీరాలి. సన్యాసులు బ్రహ్మచారులు చిన్నపిల్లల్ని తప్ప మిగతా అందరినీ తగలబెట్టి తీరాలని చెప్పాడు విష్ణు చెప్పాడు. మీరు కావాలంటే చూడండి గరుడ పురాణంలో ధర్మకాండములో 2వ అధ్యాయంలో చెప్పాడు. దహనము చేయడం ఉత్తమం. ఈ పాతి పెట్టడం అనేది నీచ సంస్కారం. ఒక్క ఎవరిని మాత్రం పాతి పెట్టాలో చెప్పారు, తనకి తానే శ్రద్ధ పెట్టుకున్నవాడు సన్యాసి అవుతాడు కనుక అలాంటి సన్యాసిని, ఘోటక బ్రహ్మచారిని. మళ్ళీ ఆ బ్రహ్మచారి కూడా సన్యాస దీక్షతో కూడిన బ్రహ్మచారి అయితేనే, అలాంటి వాళ్ళని పాతి పెట్టాలి, చిన్నపిల్లల్ని పాతి పెట్టాలి. బ్రహ్మచారులందరినీ మీరు పాతి పెట్టకూడదు సుమారు. మీకు రహస్యం చెప్పనా, భీష్ముడు బ్రహ్మచారి అనే విషయం మీరు అందరూ ఒప్పుకుంటారు కదా. అంతకంటే గొప్ప బ్రహ్మచారి మరొకడు ఉన్నాడు. మరి భీష్ముడి శరీరాన్ని ఎందుకు తగలబెట్టారు అంటే, సన్యాస దీక్షలో ఉన్న బ్రహ్మచర్యం పుచ్చుకోలేదు ఆయన. ఒక సన్యాసుల దగ్గరికి మఠానికి వెళ్ళి, ఏ పరమాచార్యులు వారి దగ్గరకో మహానుభావులకి అలాంటి పీఠాలకు వెళ్ళి, అయ్యా నేను సన్యాసులలో ఉండే బ్రహ్మచారి దీక్షని సేకరిస్తున్నాను అని సేకరిస్తే మాత్రమే అతన్ని పాతి పెట్టాలి, మిగతా దహనం చేసి తీరాలి. బ్రహ్మచారులు జటులు, పరివ్రాజకులు, క్షపణకులు, అవధూతలు, సన్యాసులు, యతులు, యోగులు అని సన్యాసుల్లో దీక్షలు ఉంటాయన్నమాట, భేదాలు ఉంటాయి. అలాంటి సన్యాసులలో ఉన్న భేదముతో కూడిన బ్రహ్మచర్య దీక్షను స్వీకరించిన వాడు తప్ప తక్కిన వాళ్ళని దహనమే చెయ్యాలి. దహనం చేసిన వాడికి కొన్ని పాపాలు పోతాయి. ఉదాహరణకి పరస్త్రీలకి నోటికొచ్చినట్టు వ్యాఖ్యానం చేసి బాధ కలిగించిన వాడు ఉన్నాడు ఒకడు అనుకుందాం. ఒక స్త్రీ తనకి సంబంధం లేనిది, ఆవిడ ఏ విధంగానూ తనకి బంధువు కాదు, సరే వాడు బ్రహ్మచారి కాబట్టి భార్య కాదు, కానీ ఆ భార్యని వాడు ఏడిపించాడు అనుకుందాం. ఆ అమ్మాయిని ఏడిపించాడు, పరస్త్రీని బాధ పెట్టాడు. అలా బాధ పెట్టినటువంటి వాడికి మహాపాపం వస్తుంది. ఆ పాపం వల్ల వాడు శరీరం విడిచిపెట్టి వెళ్ళే మార్గంలో ముళ్ళ కొరడాలతో కొడతారు వాడిని యమకింకరులు. ఆ శరీరాన్ని ఎవరన్నా దహనం చేశారనుకోండి, ఈ చచ్చినవాడి శరీరాన్ని, అప్పుడు ఈ ముళ్ళ కొరడాతో కొట్టి దెబ్బలు తగలవట. కనీసం ఒక శిక్ష తగ్గిన తగ్గినట్టే కదా. యమయాతనలో ఒక యాతన తగ్గినా వాడు అదృష్టవంతుడే. అందువల్ల దహనం చేయటం ఉత్తమము అన్నారు. ఆ తర్వాత మరి ఏం చెప్పారు, చచ్చి చావగానే శవాన్ని నేల మీద పడుకోబెట్టాలి. ఆ పడుకోబెట్టేటప్పుడు ముందు తెల్లలు వేయాలి. తెల్లలు అంటే నువ్వులు. నువ్వులు మూడు రకాలుగా ఉంటాయండి, అవి కొన్నేమో తెల్ల నువ్వులు కూడా ఉంటాయి. మీరు చూడండి, పంట పొలాల్లో నేను కళ్ళారా చూశాను, పురాణంలో చెప్పడమే కాకుండా, నువ్వులు కొన్నేమో తెల్లగా ఉంటాయి, కొన్ని తేనె రంగులో ఉంటాయి, కొన్ని పూర్తిగా నల్లగా ఉంటాయి. నల్ల నువ్వులు శ్రేష్టం అన్నాడు. నువ్వులు ఏవైనా శ్రేష్టం, కానీ నల్ల నువ్వులు ఉత్తమములు. అందుకని నేల మీద శవాన్ని పడుకోబెట్టే ముందు నల్ల నువ్వులు వెయ్యాలి. నువ్వుల మీద దర్భలు పరచాలి, అప్పుడు ఆ శవాన్ని దాని మీద పడుకోబెట్టాలి. తెల్లలు దర్భలు నేల మీద వేయగానే అప్పుడు ఆ నేల మీద శవాన్ని పడుకోబెట్టడానికి ముందు ఆ నేల ఋతుస్నానం చేసిన, అంటే బయట ఉన్న తర్వాత స్నానం చేసిన స్త్రీతో సమానం అవుతుంది. ఆ కాస్త నేల కూడా ఋతుమతి అయిన భార్యతో స్త్రీతో సమానం అవుతుంది. ఇప్పుడు మృతుడిని దాని మీద పడుకోబెట్టి వాడి నోట్లో పంచరత్నాలు వెయ్యాలి. పంచరత్నాలు అంటే ఏమిటో నిన్న మీకు చెప్పాను. యమని గరుత్మంతుడు పంచరత్నాలు ఎందుకు వేస్తారన్నప్పుడు చెప్పాను మీకు. పంచరత్నాలు పాఠాంతరాలు చాలా ఉన్నాయి. బంగారము, వెండి, ముత్యము, నీలము, పగడము, ఈ ఐదు శవన్ రోట్లో వేస్తే ఈ ఐదు విత్తనములు అవుతాయట. ఋతుస్నానం చేసిన భార్య గర్భవతి కావాలంటే పురుషుడి యొక్క రేతస్సు కావాలి. నేలేమో ఋతుమతి అయిన స్త్రీ. ఈ మానవుడి నోట్లో వేసిన, చచ్చిపోయిన శవన్ నోట్లో వేసినటువంటి పంచరత్నములు బీజం, రేతస్సుతో సమానం. అంటే వీడు చచ్చిపోయి కూడా భూమి మీద తన వంశమును కొనసాగించుకున్నవాడు అవుతాడట, అంతటి పుణ్యం లభిస్తుందిట. అందుకని తప్పనిసరిగా నోట్లో రత్నాలు, పంచరత్నాలు వెయ్యాలి. దానివల్ల ఏమవుతున్నాడు, భూమి మీద ఉన్న పాపములు తొలగి వాడికి పుణ్యం వస్తుంది. నేల దున్ని, నేల మీద విత్తనములు వేసి, పంట పండించి, ఆ పంటని లోకానికి ఇచ్చేటటువంటి రైతుకి చాలా పుణ్యం వస్తుంది. అలాగే ఒక మనిషి చచ్చిపోయాక నేల మీద దర్భలు వేసి, నువ్వులు చల్లి, దాని మీద వాడి శవాన్ని పడుకోబెట్టి, ఆ తర్వాత వాడి నోట్లో పంచరత్నాలు వేస్తే వాడు భూమిని దున్ని, విత్తనములు వేసి, నీరు పెట్టి, పంట పండించి, ఆ పంటతో ప్రజలకు ఆకలి తీర్చిన పుణ్యం పొందుతాడు. అందుకని నోట్లో వెయ్యాలి, ఈ దర్భలవి వెయ్యాలి. ఇంకొక విషయం, దీనివల్ల వాడు అయితే స్వర్గం వంటి ఉత్తమ గతులు కడతాడు. లేదా అదృష్టం బాగుండి వాడి తరపు వాళ్ళు ఎవరైనా భాగవత సప్తాహాలు లాంటివి చేస్తే వైకుంఠానికి వెళ్ళచ్చు. ఏదన్నా ఉత్తమ గతి వస్తుంది. ఒకవేళ పునర్జన్మ వస్తే వీడి నోట్లో రత్నములు వేయటం వల్ల వీడు ఒక మహానుభావుల ఇంట్లో పుడతాడు. మంచి ఐశ్వర్యవంతులు, సంస్కారవంతులు, పండితులు అయినటువంటి వాళ్ళ ఇంట్లో పుడతాడు. అప్పుడు పూర్వజన్మ పాపాలు తొలగించుకొని మహాద్భుతమైనటువంటి సాధన చేసి ఆ జన్మలో వాడు శాశ్వత కైవల్యం పొందుతాడు. అన్నిటికంటే ముందు ఈ శవాన్ని పడుకోబెట్టే ముందు నేలని ఆవు పేడతో అలకమన్నారు. ఆవు పేడతో కొంచెం అలా అలికి అప్పుడు తిలలు దర్భలు వేసి పడుకోబెడితే ఇంకా వాడికి వచ్చే పుణ్యం అంతా ఎంత కాదు. ఆవు పేడతో అలకడం వల్ల వచ్చే లాభాలు ఏమిటో తెలిసిన అంటే ఇక్కడ చెప్పాడు, ఆవు పేడలోను ఆవు పేడ మీద వెయ్యబడిన దర్భలు నువ్వులలోను బ్రహ్మస్వరూపం చేరుతుంది, బ్రహ్మగారి శక్తి చేరుతుంది. ఈ బ్రహ్మశక్తి వల్ల ప్రేతము శరీరములో యక్షులు, రాక్షసులు, పిశాచాలు, శాకినులు, డాకినులు చేరరు. ఓ మనిషి చచ్చిపోయాక వాడిని నేల మీద పడుకోబెట్టేస్తే ఆ శరీరంలో యక్షులు, రాక్షసులు, పిశాచాలు, శాకినులు, డాకినులు అనేటటువంటి వాడు క్రిముల రూపంలో చేరతారట. చిన్ని చిన్ని సూక్ష్మ క్రిములు గాను, పురుగులు గాను, చీమలు గాను, దోమలు గాను వాళ్ళు వచ్చి వీడి శరీరంలో చేరతారు. శవం మీద వాళ్ళ ఈగలు దోమలు ఏమిటనుకుంటారు? భయంకర రాక్షసులు, పిశాచాలు. వాడి శరీరం నుంచి వచ్చే దుర్వాసన, క్రిములు పెరిగిపోయి శరీరం కుళ్ళిపోతుంది. అదంతా ఈ భయంకరమైనటువంటి ప్రేత లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు అనమాట. యక్ష, రాక్షస, శాకిని, డాకింగ్ యాదులు అనమాట. వాళ్ళ శరీరంలో ప్రవేశిస్తే వీడికి సర్వనాశనం అయిపోయినట్టే వాడు భయంకరమైన నరకానికి పోతాడు. అందుకే శవాన్ని కుళ్ళిపోకుండా చూడాలని వారు మన పెద్దలు. అది ఆవు పేడతో నేలలికి దాని మీద నువ్వులు పరిచి దాని మీద దర్భలు వేసి ఈ శవాన్ని పడుకోబెడితే పొరపాటును కూడా ఈ యక్షరాక్షసులు రారు. ఒకవేళ క్రిములు చేరినా క్రిముల్లో వాళ్ళు ఆవహించరు, క్రిములలో చేరి వాళ్ళు ఆ శవాన్ని పాడు చేయలేరు. దానివల్ల ఈ శవంలో ఉన్నవాడు వాడి శవం కుళ్ళినప్పటికీ, వాడి శవం దుర్వాసన వచ్చినప్పటికీ వాడు మాత్రం నరకానికి పోడు. అందుకని ఈ ప్రేత రాక్షస పిశాచ బాధ తొలగడం కోసమని ఆవు పేడతో నేలని అలికి అప్పుడు పడుకోబెట్టేవారు. వాళ్ళు అవన్నీ మానేసాం మనం. శవాన్ని అలా పట్టుకుపోవడమే తప్ప ఆసుపత్రి నుంచి ఆసుపత్రి నుంచే పట్టుకుపోతారు. చూసారా కర్మయోగం అంటే? అందులో ఇప్పుడు కరోనా లాంటి రోగం వచ్చాక ఆ శవాన్ని చూడడానికి కూడా అనుమతించరు. వాళ్ళే పట్టుకుపోయి అక్కడ తగలబెట్టేస్తున్నారు. అప్పుడు ఆత్మ ఎంత యాతన పడుతుందండి పాపం, మహాయాతన కదా. మరేం చేస్తాం, ఆ రోగం అటువంటిది. ఆ రోగ సమయంలో మనం ప్రాణం కోల్పోతున్నామంటే మన దురదృష్టం ఎటువంటిదో ఆలోచించాలి. ఇదేదో నేను చెప్పడానికి చెప్పట్లా, గరుడ పురాణం చాలా గొప్ప పురాణం కాబట్టి చెబుతున్నాను. అలాంటి వ్యక్తులు, దురదృష్ట జీవులు ఎవరైనా ఉంటే వాళ్ళు సద్గతులు పొందడం కోసం మనకి తెలిసిన వాళ్ళైతే వాళ్ళ పేరు మీదుగా భాగవతం మనం చేద్దాం. తెలియకపోతే మనమేం చేయలేము, అందరూ బాగుండాలని ఒక సంకల్పం చేస్తాం. కాబట్టి మొత్తం మీద యక్ష, రాక్షస, పిశాచ గణాలు క్రిముల రూపంలో దాడి చేయకుండా ఉండడం కోసమని నేల ఆవు పేడతో అలకాలి. అలికిన తర్వాత నేల మీద నీళ్లు పోసి ఒక మండలం అంటే గుండ్రంగా ఒక సున్నా చుట్టినట్టు చుట్టాలి. మన పురోహితులు పనిచేస్తారు. మాకు ఏలూరులో ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు, వారణాసి నాగేశ్వర శాస్త్రి గారు. ఆయన చాలా భక్తి నేనంటే ఆయనకి. ఆయన చాలా శాస్త్రం కూడా చదువుకున్నవాడు. ఆయన మా అమ్మగారి కాలంలో కానీ వాటి కాలంలో కానీ మా మామగారి సమయంలో కానీ వచ్చి చేశారు ప్రక్రియ. మన గరుడు పురాణంలో చెప్పినవన్నీ ఆయన గరుడు పురాణం పెద్దగా చదవలేదు ఆయన చెప్పాడు, కాకపోతే శ్రద్ధగా నేర్చుకున్నానండి అందులో ఉన్న ప్రకారం చేశానన్నాడు ఆయన. అలాగే మండలం చుట్టించాడు, ఆవుగాడు రాయించి దాని మీద ఒక జలమండలం నీడతో గుండ్రంగా సున్నాలో చుట్టించి నువ్వులు దర్పలు దల్లించి దాని మీదే మా అమ్మగారిని పడుకోబెట్టారు. అలాగే మా మామగారిని కూడా పడుకోబెట్టారు. మా మామగారికి అందరూ ఆడపిల్లలు అవడం వల్ల మేము దగ్గరుండి చేశాం కదా, అవన్నీ ఆయన చేయించారు. అలా చెయ్యాలంటే మండలాన్ని ఏర్పాటు చేసి ఆ వ్యక్తిని దాని మీద పడుకోబెట్టాలి. ఈ మండలము ముక్తిదాయకం అన్నారు. సాధ్యమైనంత తొందర జన్మల్లో ఆ వ్యక్తికి జన్మ లేకుండా చేస్తుంది. అక్కడి నుంచి ఒక విషయం చెప్పారు, మనిషి ముక్తి పొందాలంటే శరీరం విడిచిపెట్టిన తర్వాత ఏడాదిలోపు నిత్యహోమం, శ్రాద్ధం, పాద ప్రక్షాళన, అలాగే వచ్చినటువంటి బ్రాహ్మణుల్ని అర్చించడం, తర్వాత భూమండలీకరణ ఇవి చెయ్యాలి. వీటిని ముక్తి హేతువులుగా చెబుతారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, నేల మీద ఆవు పేడ రాయాలి. నేను ఒకటి రెండుసార్లు చేతస్థంగా చెబుతున్నాను అనుకున్నా పర్వాలేదు, మీకు గుర్తుండిపోతుంది. అప్పుడు నేల మీద ఆవు పేడ రాయాలి, ఈ చచ్చిన శవాన్ని పడుకోబెట్టే ముందు నీళ్లు నేల మీద పోసి ఆ పేడ మీద గుండ్రంగా ఇలా సున్నా కింద చుట్టాలి. ఎంత సున్నా చుట్టానే పర్వాలా, అప్పుడు నువ్వులు దర్భలు వేయాలి, దాని మీద శవాన్ని పడుకోబెట్టాలని చెప్పాను. ఈ గుండ్రంగా సున్న చుడతామని చెప్పానుగా నీళ్లతోటి, అది ఎంత గొప్పతో చెప్పారండి. ఆ సున్నాలో అంటే ఆ జలమండలంలో విష్ణువు, రుద్రుడు, లక్ష్మి, అగ్ని వీళ్ళు వచ్చి కూర్చుంటారు ఆ సున్నాలోకి. ఆ మంత్రంలో కూడా విష్ణువు, రుద్రుడు, లక్ష్మి, బ్రహ్మ, అగ్ని వీరు ఈ మండలంలో ఉందరుగాక, ఉండి ఇక్కడ పడుకోబెడుతున్న శవమును రక్షించదరుగాక, వారికి దుర్గతులు లేకుండా చేయుదురుగాక అని ఒక మంత్రం చెబుతారు. మంత్రం అర్థమైన అర్థమైపోయినా సున్నా చుడితే చాలట, అందులోకి వాళ్ళు వస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆహా వీడు వచ్చి మన మీద పడుకున్నాడు, వీడు మన దివ్య శరీరం మీద శవరూపంలో ఉన్నాడు, పాప వీడికి ఉన్న కొన్ని నరకాలు తొలగించి వీడికి ఉత్తమ గతులు ఇద్దాం అనుకుంటారట. ఇవన్నీ ఆ టైంలో గుర్తుంటావు కదా, ఇప్పుడు కనుక మనం గుర్తు ఇంత చెబుతున్నా తీరా కర్మకారితే ఆ చచ్చిపోయినప్పుడు దుఃఖంలోనూ ఈ బాధల వల్ల గందరగోళాల వల్ల కొందరైతే ఆస్తుల వల్ల అన్నీ మర్చిపోతూనే ఉంటారు. కానీ ఇవన్నీ చేస్తే వాడికి ఉపయోగం అన్నమాట. ఎప్పుడు చేస్తాం ఇవన్నీ మనం అంటే ఆ చచ్చిన వాళ్ళు పుణ్యం ఉంటే చేస్తాం, అందుకే పుణ్యం చేయాలి. మీరంతా అదృష్టవంతులు కనుక గరుడ పురాణం వింటున్నారు. నేను మీకు చెప్పడం పదే పదే ఎందుకు చెప్పడం చేస్తున్నానో తెలిసినా, ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నానో తెలిసినా, గరుడ పురాణం గరుడ పురాణం గరుడ పురాణం అని ఊదలు ఎందుకు కొడుతున్నానో తెలిసినా, ఇది వినగా 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 మీకు మహాపాపములు నశించి పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం వల్ల జరగవలసిన క్రియలు సక్రమంగా జరుగుతాయి, దాని వలన అతిక్రూరమైన యమ మార్గంలోకి మీరు ప్రయాణించరు, యమలోకానికి వెళ్ళరు, శిక్షలు అనుభవించరు. అందువల్ల రెండు మూడు సార్లు చేతత్వంగా చెబుతున్నాను మీకు.